Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా మనకి ఎవరైనా ఏదైనా ఒక ఫ్రాడ్ చేశారు అనగానే మనం అర్జెంటుగా బ్లేమ్ చేసేస్తాం. వాళ్ళు ఎందుకు ఆ పరిస్థితిలో, ఏం చేయాల్సి వచ్చింది, వాళ్ళకి ఇంకా వేరే ఏమీ ఆప్షన్ లేక చేశారా, లేదు కావాలని చేశారా, ఇవన్నీ మనకు అసలు వీఆర్ లీస్ట్ బాదర్డ్. అయితే కొన్ని విషయాల్లో ఏం జరుగుతుందంటే, మనకి తెలుసో తెలియకో మనం ఒకవేళ ఆ విషయం గురించి పెద్ద డీటెయిల్గా మనము రీసెర్చ్ అవి చేయకపోయినా కూడా నిజం ఎప్పటికీ దాగదు కాబట్టి బయటకు వస్తుంది. అయితే కొన్ని ఫ్రాడ్స్లో, లైక్ కొంచెం బాగా ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ లాంటివి ఉంటాయి చూసారా, చాల్ శోభారాజ్ కానీ లేకపోతే అలాంటి వాళ్ళు ఏదైనా కొంచెం బాగా పేరు మోసిన దొంగలు, నాట్ ఎగ్జాక్ట్లీ దొంగలు, ఫ్రాడ్స్ చేసేవాళ్ళు అని. అలాగా 1974లో, ఎందుకు అంత వెనక్కి వెళ్ళావు అంటారా, నాకు ఆ విషయం చదివినప్పుడు, అంటే ఇన్నేళ్ళయింది, ఆల్మోస్ట్ ఒక 45 ఏళ్ళయింది, స్టిల్ నాకు అది చదవంగానే ఒకసారి బాబోయ్ ఇలా కూడా చేస్తారా అనిపించింది. అయితే అది ఒక సీక్రెట్ మిషన్ లాగా చేశారు కాబట్టి దాని నిజానిజాలు అయితే ఇప్పటికి కూడా తెలియదు, మేబీ ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ ఏం జరిగింది అనేది విశ్లేషించి రాశారన్నమాట, ఇది అయ్యి ఉంటుంది అని. అయితే ఆ కేసు మటుకు తర్వాత విచారణ జరగ, అంటే పూర్తిగా ఇంకా దాన్ని అట్లా వదిలేశారు, హాఫ్ ట్రూత్సే దొరికినాయి, ఆ హాఫ్ ట్రూత్స్ తోటి వాళ్ళు ఎంతవరకు అయితే సాల్వ్ చేయాలి అంతవరకు సాల్వ్ చేశారు. ఇలా నాంచకుండా అసలు విషయం ఏంటో చెప్పమంటారా? ముందు జూలైలో బ్రహ్మానందం అంటాడు కదా, అదేంటి ఒక అమ్మ మాట నిజం చేయడానికి, అంతకుముందు అంటే జైల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో నేను ఇలా ఫోర్జరీ చేశాను అని అంటే, అవునా అంటే అది కళ, అంటే ఇవాళ రేపు కళ లలిత కళలు లేకపోతే మామూలు కళలు ఇలాంటి కళలులో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని కూడాను అరెస్ట్ చేస్తున్నారా అని అంటాడు. ఆ తర్వాత ఏమో ఒక అమ్మ మాట నిజం చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారని ఇట్లా, అంటే తన వైపు నుంచి చూస్తే చాలా పాజిటివ్గా తీసుకొని మరీ చెప్తాడు కదా. ఆ టైప్లో జరిగింది ఏంటంటే 1971లో May 24th ఢిల్లీలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్లో చీఫ్ క్యాషియర్గా పనిచేస్తున్నటువంటి వేద్ ప్రకాష్ మల్హోత్రాకి 11:30 ఒక ఫోన్ కాల్ వచ్చింది. సరే మామూలు రెగ్యులర్ బ్రాంచ్ కాల్స్ అనుకుని లిఫ్ట్ చేశాడు. చేయంగానే నేను పిఎంఓ ఆఫీస్ నుంచి పిఎన్ హక్సర్ని మాట్లాడుతున్నాను, కాసేపు ఉండండి, లైన్లో ఉండండి, మీరు మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ మీతో మాట్లాడతారు అని ఫోన్లో ఒక అతను చెప్పాడు. ఒక బ్రాంచ్కి ఒక ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి మాట్లాడుతుందని ఎవరైనా అనుకుంటారా? బాబోయ్ ఏం జరిగిందో అని చెప్పి ఎకరం తడిసిపోతుంది కదా ఎవరికైనా. సరే కొద్ది నిమిషాల తర్వాత అందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఇందిరాగాంధీ వాయిస్ వినపడింది. బంగ్లాదేశ్లో నిర్వహిస్తున్నటువంటి ఒక రహస్య కార్యక్రమానికి అర్జెంటుగా 60 లక్షలు అవసరం పడ్డాయి. ఇది జాతీయ భద్రతకి సంబంధించిన విషయం, అందుకని మీరు వెంటనే ఆ డబ్బు రెడీ చేసి కారులో చాణక్యపురి దగ్గరికి తీసుకురండి అక్కడికి నా తరఫు మనిషి ఒకడు వస్తాడు. నేను ఇప్పుడు చెప్తున్న కోడ్ వర్డ్ బంగ్లాదేశ్ బాబు అని మీతో అంటాడు. ఆ కోడ్ వర్డ్ వినంగానే మీరు బార్ ఎట్లా, బార్ ఎట్ లా అనాలి. అప్పుడు అతనికి మీరు ఫలానా అని తెలుస్తుంది. మీరు డబ్బు అతనికి అప్పగించి ఆ తర్వాత పార్లమెంట్ హౌస్కి వచ్చి నన్ను కలిసి ఆ డబ్బుకి మీరు రెసిప్ట్ తీసుకోండి అని చెప్పారు. నాకు ఇది వినంగానే మన్మధుడిలో కోడ్ వర్డ్స్ ఉంటుంది, ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశద్రోహుల రక్తంతో వచ్చిన ఎరుపై ఉండొచ్చు, ఆ టైప్లో అట్లాంటి ఒక సీన్ నేను ఊహించుకున్నాను అనమాట ఆ చదివినప్పుడు. సరే అని చెప్పేసరికి మొత్తానికి తన అసిస్టెంట్ ఆర్పి బాత్రా, హెచ్ఆర్ ఖన్నా వీళ్ళిద్దరిని పిలిచి చెస్లో ఉన్నటువంటి క్యాష్ అంతా కూడాను మీరు పలానా సర్దేసేయండి అని మొత్తానికి వాళ్ళు ఏం చేశారు, క్యాష్ అడిగితే డిప్యూటీ చీఫ్ క్యాషియర్ రావల్ సింగ్ ఓచర్ మీద ఎవరు సంతకం పెడతారు అని అడిగాడు. అప్పుడు మల్హోత్రా పెడతాడని జవాబిచ్చాడు ఖన్నా. సరే ఓకే అని డబ్బు తీసి ఇచ్చాడు రావల్. చెస్ట్లో ఉన్నటువంటి డబ్బు బయటికి రాగానే ఒక ఇద్దరు అసిస్టెంట్లను పిలిచి బ్యాంకు ట్రంక్ పెట్టెల్లో 60 లక్షలు సర్ది ఇద్దరు పనివాళ్ల ద్వారా కారులో పెట్టించారు. మల్హోత్రా ఆ డబ్బుతో చాణక్యపురిలో చూపినట్టు ఆయన చెప్పిన చోటు ఉంది కదా, ఇందాక మేడం చెప్పిన సరే మాతాజీ అని ఫోన్ పెట్టేశాడు కదా, అవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ పాయింట్స్ అన్నీ మొత్తానికి తీసుకెళ్ళి చాణక్యపురిలో ఏదైతే ప్లేస్ చెప్పారో అక్కడికి కారులో వెళ్ళాడు. ఆ చాణక్యపురిలో ఏంటంటే అన్నీ కూడాను విదేశీ రాయబారాల నివాసులు అందరు అక్కడ ఉంటారన్నమాట. ఈ మన విదేశీ రాయబారులు ఉంటారు కదా, అన్ని దేశాల వాళ్ళు ఆల్మోస్ట్ అందరు అక్కడే ఉంటారు. ఒకడు తెల్లగా పొడుగ్గా భారీగా ఒక 50 ఏళ్ల వయసులో ఉన్న రుస్తుమ్ సోహరబ్ నగర్వాలా అనే అతను కార్ దగ్గరకు వచ్చి సేమ్ బంగ్లాదేశీ బాబు అని కోడ్ వర్డ్ చెప్పంగానే మల్హోత్రా అతన్ని బార్ ఎట్ లా అని కారులో ఎక్కించుకున్నాడు. ఒక సినిమా చూస్తున్నట్టు లేదు. వీళ్ళిద్దరూ సర్దార్ పటేల్ రోడ్ పంచ్షీల్ మార్క్ కలిసే చోట ఉన్న ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళారు. అక్కడ 65 కిలోల బరువు ఉన్న క్యాష్ ట్రంక్ పెట్టెల్ని ట్యాక్సీలో ఎక్కించుకొని మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి రెసిప్ట్ తీసుకోవడం మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు. ఎవరు, నగర్వాల. సరే అప్పుడు ఇంకా తను పార్లమెంట్ హౌస్కి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారా అని అడిగాడు. లేరు అని. అప్పుడు ఆవిడ సెక్రటరీ పిఎన్ హక్సర్ దగ్గరికి వెళ్ళి మరి నాకు ఇవ్వాల్సిన రెసిప్ట్ ఇచ్చేస్తే నేను బయలుదేరుతాను అన్నాడు. ఎమ్మెల్యేలలో గనక నగల షాప్ కట్టేసే టైం అయింది, నా రెండు నాకు ఇచ్చేస్తే అని అన్నట్టు. సరే నాకు నిజంగా అన్ని సినిమా రిఫరెన్సెసే వస్తున్నాయి చూసినప్పుడు, అంటే అంత సినిమా ఫక్కీలో దీన్ని ప్లాన్ చేశారా ఏంటి అనేది అర్థం కావట్లేదు. సరే మొత్తానికి పిఎన్ హక్సర్ ఉన్నాడు కదా ప్రైమ్ మినిస్టర్స్ చీఫ్ సెక్రటరీ, ఆయన ఇంకా మామూలుగా ఎట్లా చివాట్లు అన్నీ పెట్టి ఎవరో మిమ్మల్ని బాగా మోసం చేశారు, అర్జెంటుగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేయండి అన్నాడు. మల్హోత్రా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. పోలీసులు వెంటనే డీకే కశ్యప్ అనే ఒక ఏసీపీకి నగర్వాలాని పట్టుకునే బాధ్యతని అప్పగించారు. దీనికి ఆపరేషన్ తుఫాన్ అని పేరు కూడా పెట్టారు. ఫ్రాంక్గా చెప్పాలంటే నిజంగా తుఫాన్ స్పీడ్లోనే కేసు ముగిసింది. పోలీసులు ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళి నగర్వాలాని ఎక్కించుకున్న ట్యాక్సీ డ్రైవర్ని పట్టుకున్నారు. అక్కడి నుంచి కేసు సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఏం జరిగింది చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
కల్లని రాజా ఓ సంగమా, ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అర్థం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
సద్గురు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా?
Namaste, this is Likita. You are now listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఆ పోలీసులు టాక్సీ స్టాండ్కి వెళ్ళి నగర్వాలని ఎవరైతే ఎక్కించుకున్నారో ఆ టాక్సీ డ్రైవర్ని పట్టుకున్నారు. ఎంత ఫాస్ట్గా కదా. అతను నగర్వాలని డిఫెన్స్ కాలనీలో వదిలిపెట్టానని చెప్పాడు. అక్కడి నుంచి అతను వేరే టాక్సీ తీసుకున్నట్ట. ఆ టాక్సీ వాడు మొత్తం కథ అంతా చెప్పాడు. రాజేంద్రనగర్లో ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక పెద్ద సూట్ కేసు ఉంది తనతో పాటు. నా ఎదురుగుండానే డబ్బుని ట్రంక్ పెట్టెలో నుంచి ఆ సూట్ కేసులోకి మార్చాడు. బంగ్లాదేశ్లో ఒక మిషన్ గురించి తీసుకెళ్తున్నాను, ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పద్దు అంటూ నాకు 500 రూపాయలు కూడా ఇచ్చాడు అన్నాడు. ఆ తర్వాత నగర్వాల పాత ఢిల్లీలో ఉన్న నికల్సన్ రోడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి బహదూర్ షా జఫర్ మార్గ్లో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళాడు. అంటే యాక్చువల్గా అయితే ఇల్లు కాదు, అది ఒక ధర్మశాల, పార్సీ ధర్మశాలలో ఉన్నటువంటి తన రూమ్కి వెళ్ళాడు. అంటే తను అంతకుముందు అక్కడే బస చేసి ఉంటాడు, మళ్ళీ మొత్తం పనంతా అయిపోయింది కాబట్టి తీసుకోవాల్సిన డబ్బులు తీసేసుకున్నాడు కాబట్టి మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. ఇన్ని క్లూస్ వదిలేయడంతో పొద్దున స్టార్ట్ చేసిన కేసు రాత్రి 9:45 కల్లా మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే తనను పట్టుకున్నారు, అతను పట్టుబడ్డట్టు అండ్ అతని దగ్గర ఒక 30,000 రూపాయలు దొరికినట్టు కూడా పోలీసులు ప్రకటించేశారు ప్రెస్ మీట్ పెట్టి. ప్రెస్ మీట్ ఇన్ ద సెన్స్, అంటే జనాలందరికీ తెలిసేటట్టు కాదు, బట్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో మొత్తానికి ఆ కంప్లైంట్ క్లోజ్ అయింది అన్నట్టుగా. అయితే 9:45 అతన్ని అరెస్ట్ చేయడం, అతని దగ్గర ఉన్నటువంటి ఒక 30,000 రూపాయలు దొరకడం, 6,000 రూపాయలు ఆల్రెడీ అప్పటికే ఖర్చు పెట్టేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. మిగతా డబ్బుని డిఫెన్స్ కాలనీలో ఉన్నటువంటి ఎన్బి కెప్టెన్ అనే అతని ఫ్రెండ్ ఇంట్లో పెట్టిన సూట్ కేసులో దొరికింది అని అన్నారు. ఆల్మోస్ట్ ఇంకా అర్ధరాత్రి కల్లా అతను నేరాన్ని ఒప్పేసుకోవడము, ఎన్క్వైరీ అయిపోవడము, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకసారి ఒక నేరస్తుడు పట్టుబడిన తర్వాత అంత తొందరగా ఒప్పుకోడు కదా, నేనేం చేయలేదు, నేను నిర్దోషిని, ఇదే చెప్తూ ఉంటారు. ఇంకా లాస్ట్కి ఏదైనా ఒక థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అలాంటివో, లేకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పడమో, ఇంకో వైపు నుంచి కేసును క్లోజ్ చేయాలని చూడడమో, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎస్పెషల్లీ ఇంత అంటే ఒక ప్రముఖమైన వ్యక్తి, ఎవరు కూడా కాదు మన ప్రైమ్ మినిస్టర్, ఆ పేరుని వాడుకొని ఇంత పెద్ద ఫ్రాడ్ చేసినప్పుడు 60 లక్షలు అంటే 1970స్లో అసలు అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్. ఇప్పటికైనా పెద్ద అమౌంట్ 60 లక్షలు అంటే, ఇంకా అప్పట్లో మీరు ఆలోచించండి. సో అలాంటిది ఇంత మెరుపు వేగంతో ఒక కేసు క్లోజ్ చేయగలిగారు అని అంటే అసలు ఎక్కడ మనకి నాట్ ఈవెన్ ఇన్ ద వైల్డెస్ట్ డ్రీమ్స్ ఇంత తొందరగా ఇంత పెద్ద కేసు అసలు ఒకటి సాల్వ్ అవ్వడం అనేది ఇంతవరకు జరగల. నిజంగా ఆపరేషన్ తూఫాన్ అన్నదానికి పర్ఫెక్ట్ నిర్వచనంలా చేశారు. అయితే ఇది కంప్లైంట్ మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా వాళ్ళేమో ఆ వ్యక్తిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అతను కూడా నేరాన్ని అంగీకరించాడు. ఎంక్వైరీ అంతా జరిగింది, అంతా అసలు పెద్దంత ఎంక్వైరీ చేసి టార్చర్ చేసి ఇట్లాంటివి ఏవి చేయాల్సిన అవసరమే లేకపోయింది. సపక్మని ఒప్పేసుకున్నాడు, అయిపోయింది, దాట్స్ ఇట్. అయితే ఇప్పుడు కేసు పెట్టాలి. మల్హోత్రా ఇచ్చిన కంప్లైంట్ మీద అతని మీదనే సెక్షన్ 409 ఐపీసీ సెక్షన్ 409 కింద కేసు పెట్టారు. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి విశ్వాసఘాతకం చేసినట్టు. తర్వాత దాన్ని మార్చి అతని అసిస్టెంట్ హెచ్ఆర్ ఖన్నా కంప్లైంట్ చేసినట్టు రాసుకుని ఐపీసీ సెక్షన్ 419 అంటే వేరే మనిషిలా నటించడం, సెక్షన్ 420 మోసగించడం ఇలాంటివన్నీ కేసు పెట్టారు. తర్వాత మల్హోత్రాకి దురుద్దేశం లేకపోయినా పొరపాటు పడ్డట్టు అంటే ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ చేయాలా వద్దా, అసలు ఇది అతనేనా కాదా, ఒక మనిషి గొంతు మార్చి మాట్లాడినంత మాత్రాన అతన్ని గుర్తుపట్టలేరా, ఇందిరాగాంధీ గొంతుతో మాట్లాడేస్తే ఇందిరాగాంధీ అనేసుకుంటారా అని ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్, తను సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాడన్న విషయం మీద కేసు పెట్టారు. తీర్మానించి వదిలిపెట్టారు కేసు పెట్టలు. 48 అవర్స్లో నగర్వాల మీద కేసు పెట్టేశారు. కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్ల, క్యాషియర్ మల్హోత్రాని, డబ్బు దాచిన ఇంటి ఓనర్ కెప్టెన్ని, టాక్సీ డ్రైవర్ని, ఎవరిని అసలు కనీసం సాక్ష్యానికి పిలవలేదు. ఇందిరాగాంధీ దగ్గర అంటే సాక్షిగా ఉండి పిలవక్కర్లేదు, కనీసం తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. నగర్వాల ఒప్పుకోలు పత్రం మీద కేసు ఆధారపడి నడిచింది. 10 నిమిషాల్లో ప్రాసిక్యూషన్ వాదన కూడా ముగిసిపోయింది, తీర్పు కూడా వచ్చేసింది. 4 సంవత్సరాల జైలు, 4,000 రూపాయల జరిమానా విధించారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత పోలీసులకి మల్హోత్రా మీద కూడా కేసు పెట్టాలి అన్నటువంటి ఆలోచన తోచింది. సరే ఓకే, ఫ్రాడ్ ఎవరైతే చేశారో అతనికి 4,000 రూపాయలు జరిమానా, అలాగే 4 ఏళ్ల జైలు అన్నారు, ఓకే. కానీ తను అట్లా చెప్పంగానే ఫోన్ చేయగానే అర్జెంటుగా నమ్మేసి తీసుకెళ్ళి ప్రభుత్వ సొమ్ము, అంటే చెప్పాలంటే ప్రజల సొమ్ము, సో ఇతని మీద కూడా కేసు పెట్టాలి, ఏమో వీళ్ళిద్దరు కుమ్ముక్కయ్యే చేశారేమో ఎవరికి తెలుసు అన్న డౌట్ వచ్చి ఇతని మీద కూడా కేసు పెడితే బాగుంటుంది అన్న ఆలోచన తోచి 29 ఆయన మీద ఐపీసీ సెక్షన్ 409 కింద కేసు పెట్టారు. అప్పుడు నగర్వాల తన తీర్పు మీద సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. మల్హోత్రా మీద కేసు విచారణ జరిగి తీర్పు వచ్చిన తర్వాతే తన అప్పీల్ విచారించాలి అని నగర్వాల కోరాడు. కానీ నవంబర్ 16 అతని అప్పీల్ని తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు. మల్హోత్రా మీద కేసు వీగిపోయింది. బట్ నగర్వాల చనిపోయిన తర్వాత 1972 నవంబర్లో అతన్ని బ్యాంక్ సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేసేశారు. ఎవరిని? మల్హోత్రాని. కేసు అయితే వీగిపోయింది, కానీ అతనితో పాటు ఇంకో 4 బ్యాంక్ ఆఫీసర్ల మీద కూడా ఛార్జ్షీట్ పెట్టారు. సో ఓవరాల్గా ఏంటంటే అరెస్ట్ అయిన అతను 4 జైలు శిక్ష అనుభవించకుండానే చనిపోయాడు. అండ్ అతను చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాడో, మల్హోత్రా ఎవరైతే కాల్ రిసీవ్ చేసుకొని ఇదంతా చేశాడో అతన్ని తర్వాత ఛార్జ్షీట్ అది పెట్టారు. తనతో పాటు ఇంకా 4 ఎవరైతే ఇప్పుడు ఈ ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు కదా, ఎవరు సైన్ చేస్తారని అంటే మల్హోత్రా చేస్తాడు డబ్బులు తీయండి చెస్ట్లో నుంచి అని అన్నవాళ్ళు, వీళ్ళందరికీ పరిస్థితి విషయానికి వస్తే ఇలా ఒక కేసు పరంగా అసలు అది ఎట్లా స్టార్ట్ అయ్యి ఎట్లా వెళ్ళి సినిమా ఫక్కీలో మొత్తం అన్నీ కూడా ఇలాగా ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ తర్వాత అండ్ అంత ఫాస్ట్గా పోలీసులు ఆ కేసుని ఛేదించి కరెక్ట్గా 24 అవర్స్ కూడా కాల, పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రికి అయ్యేపోయింది. 9:45 కల్లా మనిషి దొరకడము, తను ఎంక్వైరీలో పెద్దంత టార్చర్లు ఏం పెట్టకుండానే మామూలుగా అడిగితేనే ఓకే నేనే చేశాను అని మొత్తం అన్ని ఒప్పేసుకోవడము అన్నీ అయిపోయినాయి. అండ్ ఆ ఒప్పుకున్నటువంటి ఏదైతే డాక్యుమెంటెడ్ ఇది ఉందో దాన్నే బేస్ చేసుకునే తన మీద కేసు కూడా పెట్టారు. ఇట్లా జరిగిందనమాట. సరే ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
పైన పటాదంలో ననటాదం పట్టణ వాసం అంతా మోసం, పదదా పదదా చెల్వేట పల్లెటూరికే చెల్వేట. ఏల పదాలు మరి కోతల్లో వంత పాటలు, పదుల కాపదుల ఏల పదాలు మరి కోతల్లో వంత పాటలు, కచిత భీంతచిత చెక్క భజనలు, కచిత భీంతచిత చెక్క భజనలు కలుచుకుంటే జిల్పు తీర బేట, పదదా పదదా చెల్బేట పల్లెటూరికే చెల్బేట. పదరా పదరా చెల్బేట పల్లెటూరికి చెల్బేట. జొన్న చేనులో సొగసు గట్టెలు మల్లె తోటలో పల్లె పగతులు, జొన్న చేనులో సొగసు గట్టెలు మల్లె తోటలో పల్లె పదుతులు, తిన్ని తనకు మా తిలుపు చేతలు చెబితే తీరదు కదరా బేట పదరా పదరా చెల్బేట పల్లెటూరికే చెల్బేట. పదరా చెల్బేట పల్లెటూరికే చెల్బేట, పైన పటాదంలో నలటాదం పట్టణ వాసం అంతా మోసం, పదరా పదరా చెల్బేట పల్లెటూరికే చెల్బేట పల్లెటూరికే చెల్బేట పల్లెటూరికే చెల్బేట.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో అలా మొత్తానికి అతను మన నగర్వాల చనిపోయిన తర్వాత మల్హోత్రా మీద పెట్టినటువంటి కేసు వీగిపోయింది. బట్ 1972 నవంబర్లో అతన్ని బ్యాంక్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు, అతనితో పాటు ఇంకో 4 కూడా. ఈ కేసు దేశ ప్రజల్లో చాలా సందేహాలను లేవనెత్తింది. నాలాగే చాలామంది చాలా లాజికల్గానే ఆలోచించారు అని చెప్పాలి. నాలాగే ఏముందిలే, మన అందరం ఒకటే కదా, మన డబ్బులు అంత ఈజీగా ఎవరికో ఇచ్చేస్తుంటే అసలు ఎలా ఉన్నారు, బ్యాంకుల్లో ఏం జరుగుతుందనే డౌట్ వస్తుందా రాదా? అలాగే సో ఆ క్వశ్చన్స్, ఆ డౌట్స్లో కొన్ని ఏంటంటే, ఫోన్ కాల్ చేసినంత మాత్రాన బ్యాంక్ చీఫ్ క్యాషియర్ డబ్బు ఎలా ఇస్తారు, ఏ అకౌంట్లో నుంచి ఇచ్చాడు, ఇలా ఇచ్చేటటువంటి ట్రెడిషన్ ఫస్ట్ నుంచి ఉందా, ఇది ఇందిరాగాంధీకి ఆర్ కాంగ్రెస్కి చెందినటువంటి బ్లాక్ మనీయా, నగర్వాలకి ఏదో ఒక చెప్పాలంటే ఫేషియల్ పారాలసిస్ వచ్చినట్టు ఒక మాట అంతా కూడా చాలా ముద్ద ముద్దగా మాట్లాడతాడు, అలాంటిది అతను ఇందిరాగాంధీ గొంతును ఎట్లా మిమిక్ చేయగలిగాడు, లేకపోతే అతనితో పాటు ఇంకెవరైనా లేడీస్ కలిసి ఉన్నారా ఈ క్రైమ్లో, ఒకవేళ ఉంటే మరి తన మీద ఎందుకు కేసు పెట్టలేదు, నగర్వాలకి మోసం చేసే ఉద్దేశమే ఉంటే అన్ని సాక్ష్యాలు ఎందుకు వదిలేస్తాడు, ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోయేవాడు కదా, నాట్ ఈవెన్ 24 అవర్స్ పట్టలేదు ఆ కేసు సాల్వ్ చేయడానికి. అంటే క్లూస్ ఈజీగా వదిలేసినట్టే కదా, 500 రూపాయలు ఇస్తే నిజంగా చెప్తాడు, చెప్పకుండా ఉంటాడని ఎట్లా అనుకుంటాడు? సో సాక్ష్యాలు కావాలని వదిలేసినట్టే, ఎందుకు వదిలేశాడు? డబ్బు తీసుకుని ఒకవేళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోకుండా ఎందుకు తన సొంత రూమ్కే వెళ్ళాడు? అండ్ తన తరఫున డిఫెన్స్ లాయర్ని ఎందుకు పెట్టుకోలేదు? బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నది అనేది చూపిస్తూ డిపాజిటర్స్ నమ్మకాన్ని టోటల్గా షాటర్ చేస్తూ 60 లక్షలు కొట్టేస్తే ఆఫ్టర్ ఆల్ 4,000 రూపాయల జరిమానాను 4 ఏళ్ల జైల, అంత తక్కువ శిక్ష. ముందుగా అనుకోలేదు, అప్పటికప్పుడు ఐడియా వేసి కొట్టేశా అని అతను అంటే కోర్టు అసలు ఎలా నమ్మింది? ఆ బ్యాంకుకి ఆ బ్రాంచ్కే ఫోన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆ చీఫ్ క్యాషియర్కే ఎందుకు ఫోన్ చేసామని అడగద్దా? అండ్ ఒక్క ఓచర్ లేకుండా, చెక్ లేకుండా, అకౌంట్స్ నిర్వహించే అధికారి సంతకం లేకుండా మల్హోత్రా అంత ఇర్రెస్పాన్సిబుల్గా 60 లక్షలు బయటకు తీసుకుని వచ్చేస్తుంటే పోలీసులు అతని మీద ఏమాత్రం అసలు కొంచెం కూడాను కాఠిన్యం చూపించలేదు ఎందుకు? మళ్ళా నగర్వాల్ మరణం తర్వాత ఎందుకు డిస్మిస్ చేశారు? అండ్ వీటి మీద అటు ప్రధాని కానీ ప్రధాని కార్యాలయం పిఎంఓ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ లేదెందుకు? ఇవ అన్నీ కూడాను ఆన్సర్ లేని క్వశ్చన్స్. బ్యాంకు డబ్బుని సొంత ప్రయోజనాలకి వాడుకోవడానికే ఇందిరాగాంధీ బ్యాంకుల్ని జాతీయం చేసింది అని ప్రతిపక్ష నాయకులు బయట ప్రచారం చేస్తూనే లోపల లోపల ఇది బంగ్లాదేశ్ ఆపరేషన్కి సంబంధించిన చర్యలో భాగము అని డౌట్ పడ్డారు. నగర్వాల శిక్షని ఛాలెంజ్ చేస్తూ రివిజన్ పిటిషన్ వేసే టైం, అంటే ఏదైతే ఆ ప్రొసీజర్ ఉందో దాన్ని పరిశీలించడానికి వాజ్పేయి, మొరార్జీ, రాజ్ నారాయణ్, పిఎన్ లేఖి లాంటి ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు. చాలాసేపు డిస్కషన్స్ జరిగినాయి, కానీ రివిజన్ పిటిషన్ మీద సంతకం పెట్టడానికి ఎవ్వరూ సాహసించలేదు. చివరికి రాజ్ నారాయణ్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసే ఊర్మిళేష్ ఝా సంతకం పెట్టాడు. పిఎన్ లేఖి ఢిల్లీ హైకోర్టులో జూన్ 7th పిటిషన్ పడేశాడు. నగర్వాలా తరఫున వాదించడానికి గవర్నమెంట్ నియమించిన లాయర్ ఆర్కే మహేశ్వరి ఈ పిటిషన్ని సపోర్ట్ చేయకపోగా వ్యతిరేకించాడు. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆశ్చర్యాలకి తోడు నగర్వాలకి జైల్లో ఉండంగానే 1972 ఫిబ్రవరిలో గుండెపోటు వచ్చింది. తీహార్ జైలు ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 21న జీబీ పంత్ ఆసుపత్రికి కూడా మార్చారు. చివరికి 1972 మార్చి 2న తన 51st బర్త్డే రోజే ఆయన చనిపోయాడు నగర్వాల. అయితే అంతకుముందే, అంటే 1971 నవంబర్ 20న అతని కేసు విచారించిన కాశ్యప్ హనీమూన్కి వెళ్ళబోతూ కార్ యాక్సిడెంట్లో పోయాడు. ఈ చావులన్నిటికీ ఇందిరాగాంధీయే బాధ్యురాలు అనే పుకారు విపరీతంగా అప్పట్లో బలపడింది. ప్రతిపక్షాలు దీనికి బాగా ఆజ్యం కూడా పోసినాయి. చివరికి వాళ్ళు 1977లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. 1978లో ఇచ్చిన 820 పేజీల నివేదికలో ఆయన నగర్వాల మృతి సహజమైనదే, న్యాచురల్ డెత్ అది అని చెప్పడం మినహా మిగతా ఏ ఒక్కళ్ళ విషయంలో కూడా ఎటువంటి డౌట్స్ని క్లారిఫై చేయలేకపోయారు. అధికారులు సపోర్ట్ చేయట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు, ఏ సమాచారము ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చేయడమే కాకుండా రిపోర్ట్లో కూడా రాశారు. అప్పుడు అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వం తన అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమాచారం ఎందుకు రాబట్టలేదు, నిజాలు ఎందుకు బయటపెట్టలేదు అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. వీటి కారణంగా ఇదంతా కూడాను ఒక ఇండియన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వ్యవహారం అని దేశ భద్రత దృష్ట్యా కాంగ్రెస్సే కాదు అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాలు కూడా దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారని అంచనాలు ఉన్నాయి. అండ్ ఈ అంచనాకి ఊతమిచ్చే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నగర్వాల మామూలు వ్యక్తి కాదు, బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన మాజీ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆయనకు పెళ్లి కాలేదు, వ్యసనాలు ఏవీ లేవు. ఇంటెలిజెన్స్ శాఖకి అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పేరు నడిచే భారత గూఢచర సంస్థకి నమ్మకమైనటువంటి మనిషి. ఆర్మీ, బీఎస్ఎఫ్, రా అదే ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఈ దళాలు సంయుక్తంగా చేపట్టిన బంగ్లాదేశ్ మిషన్ ట్రైనింగ్లో ఆఫీసర్. అతను గ్రాడ్యుయేట్ కాదు బట్ స్టిల్ జపాన్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్ టీచర్గా 5 ఏళ్ళు పనిచేశాడు. అంటే మోస్ట్లీ అక్కడ మన దేశం తరఫున గూఢచర్యం చేశాడని మనం అనుకుంటాం. నిజానికి తను అరెస్ట్ కాగానే నగర్వాల ప్రధానంతో కానీ బీఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్గా ఉన్న రుస్తోంజీతో కానీ మాట్లాడాలని అడిగట. రుస్తోంజీ పార్సీ, తన ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఇంత కనెక్షన్స్ ఉన్న నగర్వాల ఓన్లీ చీట్, ఏదో డబ్బుల కోసం ఇలా చేశాడు అని అనుకోవడానికి అయితే ఖచ్చితంగా లేదు. దేర్ ఈజ్ సంథింగ్ టు ఇట్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ సంథింగ్ ఏంటి అనేది అటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇటు జనతాదళ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఎవ్వరూ బయటికి రానివ్వలేదు. అండ్ ఆ టైంలో అటు బ్యాంక్ అధికారులు కానీ లేకపోతే అక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఈ ట్యాక్సీ ఇదంతా వచ్చింది తర్వాత మిగతా జరిగినటువంటి ఇన్క్వైరీ తర్వాత ఇన్వెస్టిగేషన్ వేటిల్లో కూడాను ఏ ఒక్క మనిషి కోఆపరేట్ చేయలే అసలు. దానితో అసలు విషయాలు ఏంటి అనేది బయటికే రాలేదు. ఇదేమో ఇది అయి ఉంటుందేమో ఇది ఇట్లాగేమో అని అనుకోవడం తప్ప. పైగా నగర్వాల ఏదో చిన్న చితక మనిషి ఏదో డబ్బులు ఫ్రాడ్ కోసం ఇలా చేశాడు అనుకోవడానికి కూడా లేదు. ఆయన చెప్పాగా మిలిటరీలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో కూడా పనిచేశారు. సో అంత ఈజీగా ఒక చీట్ అని అయితే మనం అనలేము. దెర్ ఈజ్ సంథింగ్, బట్ ఆ సంథింగ్ ఏంటి అనేది మటుకు బయటికైతే రాలేదు. ఇంకా బోలెడ్ విషయాలనే చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మదిని హాయి నిండెగా విపుడు చెంత నుండగా ఓ నేడు నాకు పండుగ
మనసులోని కోరిక మల్లె పూల మాలిక ఓ జీవితమే వేడుక
వేడుకగా కంద మామ పలుకరించగా ఓ కడలి గుండె తరుగదా మది నిహాయి నిండెగా నేడు నాకు పండుగ
తేనెల తేటలతో పువ్వుల తోటలలో తేనెల తేటలతో వేడుకగా లే గులాబీ పలుకరింతగా ఓ తేటి వచ్చి వాలదా మనసులోని కోరిక మల్లె పూల మాలిక ఓ జీవితమే వేడుక
పండుగలు పర్వదినాలు చదువు సంధ్యలు పనిపాట్లు విందులు వినోదాలు ఆటపాటలు రవాణా మరియు ప్రచార సాధనాలు సాంకేతిక విజ్ఞానం ఇలా ఎన్నో విషయాలలో మన ముందు తరానికి మన తరానికి మన తరువాతి తరానికి కాలానుగుణంగా వచ్చిన వస్తున్న మార్పుల గురించి వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? భారత కాలమాన ప్రకారం ప్రతి గురువారం మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు తరాలు అంతరాలు కార్యక్రమంలో మీ ఆర్జే గిరిజా పేసపాటితో వినండి. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరంలో.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీ కందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు 11:00 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో చీట్ అనుకోవడానికైతే వీల్లేదు. ఖచ్చితంగా చాలా పెద్ద పెద్ద పోస్టులు నిర్వహించినటువంటి నగర్వాల ఆ విధంగా పట్టుబడ్డాడు. అప్పుడు తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్తానన్నాను కదా. అప్పుడు ఇంకా బంగ్లాదేశ్ ఏర్పడలేదు. ఈస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముక్తి వాహిని పేరుతోటి తిరుగుబాటుదారులు విప్లవం లేవదీస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ చాటుగా సహాయపడుతుంది. తూర్పు పాకిస్తాన్కి సరిహద్దు గ్రామాల్లో అంతర్జాతీయ సమాజానికి తెలియకుండా భారత సైనిక ఇంటెలిజెన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి నిశ్చయించుకుంది. మే నెలలో టైగర్ సిద్దికి అనే ఒక 21 ఏళ్ల గెరిల్లా యోధుడు మెమన్ సింగ్ జిల్లా నుంచి 10,000 మంది ముక్తివాహిని వాలంటీర్స్ని తీసుకొచ్చాడు. వాళ్ళకి ఆయుధాలు, ఆయుధ సామాగ్రి సమకూర్చాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుని నగర్వాల ద్వారా కలకత్తాకు పంపించాలి అని నిశ్చయించింది. ఎవరు? ఇంటెలిజెన్స్ బ్రాంచ్. ఆ శాఖకి ఆ బ్రాంచ్లో రహస్య ఖాతాలు ఉన్నాయి. వాటి ఆపరేషన్స్ చూసే బాధ్యతని మల్హోత్రాకు అప్పగించారు. అతను విశ్వసనీయుడు అనుకున్నారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కమిటీలో, సిటిజన్స్ కమిటీలో సభ్యత్వం ఇచ్చారు. నగర్వాల గురించి మల్హోత్రాకి ముందే తెలుసు. అందుకే మల్హోత్రా ద్వారా నగర్వాలకి నిధులు అందించడానికి ఫోన్ ద్వారా ఆదేశాలు వెళ్ళినాయి. అది వరకు కూడా ఇలాంటి ఆపరేషన్స్ చాలా జరిగినాయి కాబట్టి మల్హోత్రా ఓకే అన్నాడు. అయితే ఈ వివరాలు ఏవి తెలియని డిప్యూటీ చీఫ్ క్యాషియర్ కేవల్ సింగ్కి మల్హోత్రా ఏ ఓచరు లేకుండా అంత డబ్బు పట్టుకెళ్ళిపోవడం కొంచెం టారెత్తించింది. ఓచర్ మీద మల్హోత్రా సంతకం పెడతాడని ఖన్నా చెప్పిన తర్వాత గంటన్నర వెయిట్ చేసి ఇంకా రాకపోతే ఏదైనా అయితే తన మీదకి వస్తుందని భయపడి వెంటనే పోలీసులకి మల్హోత్రా మీద కంప్లైంట్ చేశాడు. అది రికార్డ్ చేసిన జూనియర్ ఆఫీసర్కి దీంట్లో ఏదో గోల్మాల్ కనపడింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఉండే న్యూస్ రిపోర్టర్కి చెప్పేశాడు. కొద్దిసేపట్లోనే నగరమంతా గుసగుసలు స్టార్ట్ అయినాయి. అసలు విషయం బయటికి వస్తే, ఇండియన్ ఇంటెలిజెన్స్ విషయాలు బయటికి వస్తాయి అండ్ ఇండియా తూర్పు పాకిస్తాన్లో తిరుగుబాటు చేయిస్తున్నదేమో అన్న అనుమానాలు వస్తాయి, అంతర్జాతీయంగా వస్తుంది అని భయపడి ఇంటెలిజెన్స్ శాఖ వెంటనే అందరినీ అప్రమత్తం చేస్తే పోలీసులు నగర్ వాళ్ళ దగ్గర ఉన్న వాకీ టాకీకి ఫోన్ చేశారు. నువ్వు పట్టుబడిపోయేటట్టుగా వ్యవహరించు అని సలహా ఇచ్చారు. అందుకే అతను అడక్కపోయిన టాక్సీ డ్రైవర్ ఎదురుగా డబ్బు మార్చాడు, 500 బహుమతిగా ఇచ్చాడు. అంతా అనుకున్న ప్రకారమే జరిగింది. పోలీసులు పట్టుకున్నారు, కథలు లేశారు, నగర్ వాళ్ళ నేరం ఒప్పేసుకున్నాడు అన్నారు. గబగబా న్యాయ విచారణ జరిపించేసి తీర్పు కూడా ఇప్పించేశారు. అయితే తనను వదిలేస్తారనుకున్న నగర్ వాళ్ళకి షాక్ తగిలింది. దాంతో తను పునర్విచారణ కోరాడు. జైల్లో ఉండగానే కరెంట్ అనే ఒక మ్యాగజైన్ ఎడిటర్ పార్సీ అయినటువంటి డిఎఫ్ కరాకాకి తన దగ్గరకు వస్తే అన్ని విషయాలు చెప్తాను, ఇంటర్వ్యూ ఇస్తాను అని ఒక మెసేజ్ పంపించాడు. కానీ కరాకాకి ఒంట్లో బాలేకపోవడం వల్ల తన అసిస్టెంట్ని పంపించాడు. నగర్వాల నేను అసిస్టెంట్స్తో మాట్లాడను పో అన్నాడు. ఇవన్నీ బయటకు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలా అని భయపడినటువంటి ప్రభుత్వానికి ఊరట కలిగించేలా నగర్వాలకి హార్ట్అటాక్ వచ్చింది, చనిపోయాడు. సో దాంతో సీక్రెట్ అతనితోటే సమాధి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కమిటీ అతనిది సహజ మరణమే అని తేల్చేసింది. కాశ్యప్ మృతి గురించి విచారణ జరిపిందా లేదా అనేది తెలియదు. అది నిజంగా యాక్సిడెంటా, కావాలని చేయించారా అనేది ఇప్పటికీ బయటికి రాలేదు. ఇక భారత సైనిక గూఢచార వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎప్పటికీ బయటికి రాదు. హనీమూన్కి వెళ్ళిన కాశ్యప్ నిజంగా అంటే మరి ఎలా అసలు ఒక కేసుని డీల్ చేస్తున్నారు, నిజంగా అతను హనీమూన్కి వెళ్ళిన అతను అట్లాగే పోయాడా యాక్సిడెంట్లో, లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ చేశారా లేదు, యాక్సిడెంటల్గానే యాక్సిడెంట్ అయిందా, ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అందులో బయటికి రావాల్సినవి. బట్ ఇంకా బయటికి రావద్దు అని అనుకున్నారు కాబట్టే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఆ తర్వాత జనతాదళ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ఇంకా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు, కేసు క్లోజ్ చేసేశారు. బట్ దీని గురించి ఎప్పుడు మన మామూలుగా ఈ ఆపరేషన్ తుఫాన్ అని కొడితే ఎప్పుడైతే వచ్చిందో దాని గురించి ఇంకా బాగా మొత్తం రీసెర్చ్ చేసి ఎట్లా ఏంటి అనేది అంతా తెలుసుకుని చెప్పేసరికి అంటే ఎన్ని విషయాలు ఎన్ని రకాలుగా పేపర్లు తిరగేస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి, అవన్నీ తెలిసిన తర్వాత బాబోయ్ అనిపించింది. అంటే బ్యాంకుల్లో ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు ఈ క్యాష్ తీసుకురావడం కానీ ఇంకోటి కానీ ఏవైనా సరే ఇలాంటివి మామూలుగా ఈ చెస్ట్ బ్రాంచ్ నుంచి తీసుకెళ్తారు కదా, దాని ఏమంటారు రెమిటెన్స్ అంటారు, యా చిన్న బ్రాంచ్లకి డబ్బులు లేకపోతే ఏదో జస్ట్ ఒక ఇద్దరు అలా కొన్నిసార్లు అయితే డిక్కీల్లో పెట్టుకుని తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి మరీ చిన్న బ్రాంచ్లు అయితే, లేకపోతే అసలు ఒక గన్మ్యాన్ని పెట్టుకుని తీసుకెళ్లాలంటారు కానీ ఆ బ్రాంచ్ మేనేజరు క్యాషియరు అలా బైక్ మీద వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తూ ఉంటారు. అది ఎంత డేంజరస్ అనేది అప్పుడు వాళ్ళకి తెలియదు, ఏదైనా జరిగితే తప్ప జరగకూడదని నేను కోరుకుంటున్నాను. బట్ ఇలాంటివి ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకొని జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది కదా. కానీ ఈ కేసు గురించి వింటే మటుకు ఒక్కసారి దిమ్మ తిరిగిపోలా. ఇదండి ఇవాళ చిత్రం భడారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అల్లవాడే రే పల్లెవాడే, అల్లవాడే రే ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం అక్టోబర్ 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.